సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ విధాయకమా. గురుభక్తి ప్రబోధాత్మకమైన శ్రీ గురుచరిత్ర సాధకులకు శిరోధార్యమైనది. అందులో వర్ణింపబడ్డ గురుమహిమ, గురుస్తుతి వంటి గురుభక్తి ప్రబోధాత్మకమైన అంశాలు ఆధ్యాత్మిక సాధన మనుగడకు ఆహారం వంటివి. ప్రాతస్మరణీయులైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతీస్వామి వంటి మహాత్ముల చరిత్రలు సాధకులు అవశ్యం పఠింపవలసినవి. అయితే సంత్ కబీర్, జ్ఞానేశ్వర్ మహారాజ్, తుకారాం మహారాజ్, ఏకనాథ్ మహారాజ్, శ్రీ సాయిబాబా మొదలైన ఎందరో సద్గురుమూర్తులచే కాలదోషం పట్టించబడ్డ ఎన్నో ఛాందస ఆచారాలు, దురాచారాలు, మూఢ విశ్వాసాలు కొన్ని చారిత్రక కారణాల ప్రభావం వల్ల ఆ గ్రంథంలో చొప్పించబడ్డాయి. దానికి తోడు పరిపూర్ణమైన శ్రీ సాయి సంప్రదాయం దత్త సంప్రదాయంలో ఒక భాగం మాత్రమేనని, సాయి భక్తులకు సాయి చరిత్ర కంటే శ్రీ గురుచరిత్ర పారాయణే ప్రధానమనే ప్రచారం ఒకటి ఇటీవల ప్రారంభమైంది. కానీ శ్రీ సాయిబాబా తమ లీలా ప్రబోధాల ద్వారా మానవాళికందించిన మహిత సంప్రదాయానికి, శ్రీ గురుచరిత్రలో చొప్పించబడ్డ కాలదోషం పట్టిన కొన్ని సంప్రదాయ అవశేషాలకు మధ్యనున్న వైరుధ్యం దృష్ట్యా ఎందరో సాయి భక్తులు శ్రీ గురుచరిత్ర పారాయణ వల్ల కొంత భావ సంఘర్షణకు గురవుతున్నారు. ఈ పరిస్థితులలో దత్త సంప్రదాయం యొక్క పుట్టుక, పరిణామం, ఆ సంప్రదాయం యొక్క ముఖ్య లక్ష్యాలు, లక్షణాలు, అవి శ్రీ గురుచరిత్రలో ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయి, ఇవి శ్రీ సాయి సంప్రదాయంలో ఎంతవరకు ఇముడుతాయి మొదలైన అంశాలను కొంతైనా పరిశోధించి అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరం. పరిపూర్ణ సద్గురు స్వరూపానికి పర్యాయ పదం దత్తస్వరూపం. అన్ని మత సంప్రదాయాల ఆధ్యాత్మిక తత్వదర్శనాలకు మూలం సద్గురుమూర్తుల లీలాప్రబోధాలే. వేదాలు సత్యద్రష్టలైన మహర్షుల దర్శనాలు. ఆ దర్శనాల ఆదర్శమే వైదిక మతానికి పునాదులు, హైందవ ధర్మానికి వరవడి మహర్షుల నడబడి. అందుకే వేదాన్ని నిత్యం పారాయణ చేయమని, అలా పారాయణ చెయ్యటం ద్వారా వేదసారాన్ని గ్రహించి తదనుగుణంగా నడుచుకొమ్మని వైదిక ధర్మం ఉద్బోధిస్తున్నది. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠ్యతాం అని. తత్వతః ఈ వేద పారాయణ వైదిక సంప్రదాయంలో విధించబడ్డ గురుచరిత్ర ప్రబోధాల పారాయణే. యూదులలో యేసుక్రీస్తుకు ముందు ప్రభవించిన ప్రవక్తల అంటే సద్గురువుల జీవిత ప్రబోధాలు యూదు మతానుయాయుల పవిత్ర పారాయణ గ్రంథమైతే, యేసుప్రభువు యొక్క చరిత్ర బోధనలు బైబిల్ క్రైస్తవుల పవిత్ర పారాయణ గ్రంథం. బైబిల్లో యేసుక్రీస్తును రబ్బీ, ది మాస్టర్, సద్గురువు అని ప్రస్తావించబడి ఉంది. ఇక మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలు బోధనల రూపమైన ఖురాన్ మహమ్మదీయులు శ్రద్ధగా పారాయణ చేసుకునే పవిత్ర గ్రంథం. అంటే అవన్నీ ఆయా మత సంప్రదాయాలను ప్రవర్తిల్లచేసిన పరిపూర్ణ సద్గురుమూర్తుల చరిత్ర బోధనల పారాయణన్నమాట. తపస్సంపన్నులు, సత్యద్రష్టలు అయిన మహర్షులు, సద్గురువులు, ఆచార్యులు వైదిక సంప్రదాయాన్ని ప్రభావితం చేస్తున్నంతకాలం వైదిక మతం విజ్ఞానస్ఫూర్తితో విలసిల్లింది. క్రమంగా యజ్ఞ యాగాది కర్మకాండ యొక్క ప్రాబల్యం పెరిగి తాత్విక ఆధ్యాత్మికపరమైన గురు సంప్రదాయం సన్నగిల్లింది. తపస్వాధ్యాయ నిరతి, జ్ఞాన ప్రబోధన సామర్థ్యం, ఆచార్య స్థానానికి అర్హతలు అవడం మాని ఆచార్య పదవి కేవలం వంశ పరంపరాగతము, వారసత్వపరంగానూ మిగిలింది. ఆచార్య పీఠాలు అర్చక పీఠాలుగా మారిపోయాయి. ఇలా సమర్థమైన గురు సంప్రదాయం గుప్తమై, లుప్తమై కేవలం జడమైన కర్మకాండ ప్రబలమైంది. కేవలం తంతు తలకెక్కితే ఏ మత సంప్రదాయమైనా వితంతువు కాక తప్పదు. ఆ పరిస్థితిలో అప్పటి వరకు గుప్తవాహిని అయిన సరస్వతీ నదిలా ప్రవహిస్తున్న గురు సంప్రదాయం వాసుదేవతత్వంగా వెలికి వచ్చి శ్రీకృష్ణుని ద్వారా భారతీయ సంస్కృతిని తిరిగి పరిప్లావితం చేసింది. సర్వజీవుల హృదయాలలో వసించే దివ్యత్వమే వాసుదేవుడు. ఈ సత్యాన్ని వారికి బోధించి వారిచే ఆ దివ్యత్వాన్ని దర్శింపచేయడానికి ఆ వాసుదేవతత్వమే జీవుల మధ్య అవతరించి సద్గురుమూర్తులుగా వసిస్తుంది. అలా మన మధ్య వసించే దివ్యస్వరూపులైన సద్గురుమూర్తులే వాసుదేవులు. ఇదే తరువాతి కాలంలో భాగవత సంప్రదాయంగా ప్రఖ్యాతమైంది. శ్రీకృష్ణ వాసుదేవుని కృషితో పెంచబడ్డ ఈ భాగవత కల్పవృక్షం తరువాతి కాలాల్లో శాఖోపశాఖలై విస్తరించి ప్రఖ్యాతమైన వివిధ భక్తి జ్ఞాన యోగ సంప్రదాయాలకు మూలకందమైంది. జైన సంప్రదాయాలలోని తీర్థంకర సిద్ధాంతం, బౌద్ధంలోని బోధిసత్వుల జనన సిద్ధాంతం, టిబెట్ బౌద్ధంలోని పద్మసంభవ సంప్రదాయం ఈ వాసుదేవ తత్వ ప్రభావం వల్ల ప్రభవించిన అవైదిక రూపాలు. శ్రీకృష్ణ నిర్యాణం తరువాత కొన్ని శతాబ్దాలకు కృష్ణ వాసుదేవుని ఒక జగద్గురు స్వరూపంగా కాక లీలా మానుష విగ్రహుడుగా ఆరాధింపబడడం ప్రారంభమై వాసుదేవుడనేది శ్రీకృష్ణుని పర్యాయనామం అవడంతో మూల వాసుదేవతత్వం గురు సంప్రదాయం వేరువేరు పేర్లతో ప్రచారమైంది. వాటిలో ముఖ్యమైనది దత్తాత్రేయ తత్వం. ఈ గురు సంప్రదాయమే ద్రవిడ దేశంలో సుబ్రహ్మణ్య సంప్రదాయంగా రూపాంతరం చెంది ప్రవర్తిల్లింది. సుబ్రహ్మణ్యుడు సుబ్రాహ్మణ్యుడు, శుద్ధమైన బ్రహ్మజ్ఞానాన్ని బోధించేవాడు. ఈయనకు గురుగుహుడని, స్వామియని, స్వామినాథుడని, శివగురుడని, స్కందుడని పేర్లు. స్వామి అంటే గురువు, ఈయన సద్గురునాథుడు. స్కందుడు ప్రణవనాద రహస్యాన్ని తెలియజెప్పే సద్గురుమూర్తిగా కీర్తింపబడ్డాడు. ప్రణవ షణ్ముఖస్తథా స్కాందపురాణం. అంతేకాదు, ఈయన శివుడికే ప్రణవతత్వాన్ని ఉపదేశించి శివగురుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. గురుతత్వాన్ని అద్భుతంగా వర్ణించే గురుగీత స్కాందపురాణంలోనిదే. అందుకే తమిళ దేశంలో పరిపూర్ణ సద్గురువులను, యోగులను సుబ్రహ్మణ్యస్వామి అంశగా అవతారంగా భావిస్తారు. మూల భాగవత సంప్రదాయానికి ఒక కొమ్మ స్కందశాఖగా ఉండి తరువాత శైవరూపాన్ని సంతరించుకొని స్కందమైన తత్వమే స్కందుడు. స్కందునికి ఆ పేరు ఎందుకు వచ్చిందో వివరించే ఎన్నో కథలు కాంతా సంహితాలుగా పురాణాలలో చెప్పబడ్డాయి. అది వేరే విషయం. అందుకే మూల సంప్రదాయ వృక్షం నుండి ఎంత స్కందమైనా, ఎంత విరివడినా ఆ మూల సంప్రదాయ అవశేషాలుగా కొన్ని చిహ్నాలు స్కందస్వామిలో కనిపిస్తాయి. విష్ణువు గరుడవాహనుడు, స్కందుడు నెమలివాహనుడు, రెండూ విహంగాలే. రెండూ నాగులను అంటే కొండలిని, భూమి అంటే మూలాధారం నుండి కాళ్లతో తన్నుకొని పైకి తీసుకొని పోయేవే, నాగ విరోధులే. శ్రీకృష్ణుడు నెమలి పించం ధరిస్తే స్కందుడు నెమలివాహనుడు, కృష్ణుడు వేణుధారి, వేణు వీణాధారి స్కందుని అనుచరులలో ఒకడు. దేవకీనందనుడైన శ్రీకృష్ణుడు అంగీరస మహర్షి వద్ద చాళక్యమనే సామవేద గాన విధిని అభ్యసించి దానిని మురళిపై గానం చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడని ఛాందోగ్య ఉపనిషత్తు చెబుతున్నది. కృష్ణుడు కూడా భగవద్గీతలో వేదాలలో సామవేదాన్ని నేను అని చెప్పాడు. నాదయోగ సాధనా రూపమైంది సామవేదం. సామవేదాన్ని వేణు వీణా వాద్యాల మీద గానం చేసేవారు. ఈ విషయమే వేణు వీణాధారి స్కందుని అనుచరుడుగా పురాణాలలో చెప్పబడ్డది. భాగవత సంప్రదాయానికి వేదతుల్యమైన శ్రీమద్భాగవతము దత్తాత్రేయుల వారిని విష్ణుమూర్తి యొక్క 23 అవతారాలలో ఒకరిగా, యోగ విద్యను ప్రవర్తిల్లచేసిన సద్గురువుగా పేర్కొంటున్నది. భాగవత సంప్రదాయమనే మహావృక్షం నుండి ఒక ప్రత్యేక శాఖగా బయలుదేరిన ఈ దత్త సంప్రదాయం ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర దేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. నాథ మహానుభావ దత్త సంప్రదాయాలు ఈ వీణిలో ముఖ్యమైనవి. ఈ ఉపశాఖలలో దత్తాత్రేయుల వారిని ప్రధానంగా ఆరాధించే దత్త సంప్రదాయం మహారాష్ట్ర దేశంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి వల్ల విఖ్యాతమైంది. ఈ సాంప్రదాయకులను దత్తులని అంటారు. ఇది ప్రధానంగా యోగ మార్గానికి సంబంధించినది. పురాణ ఇతిహాసాలు దత్తాత్రేయుల వారిని యోగనాథుడనే పేర్కొన్నాయి. దత్తాత్రేయుల వారు వివిధ కాలాల్లో వివిధ ఆధ్యాత్మిక మార్గాలను ప్రవర్తిల్లచేయడానికి వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరిస్తూ ఉంటారనేది ఈ సాంప్రదాయకుల విశ్వాసం. ఇది భాగవత సంప్రదాయంలో చెప్పబడ్డ విష్ణు అవతార సిద్ధాంతానికి సంభవామి యుగే యుగే ప్రతిరూపం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః అన్న స్కాంద పురాణ వచనానుసారం పరిపూర్ణ సద్గురుతత్వమైన దత్తమూర్తిని త్రిమూర్త్యాత్మకుడుగా భావించి తదనుగుణంగా ఆయన మూర్తిని రూపకల్పన చెయ్యటం జరిగింది. అందుకే దత్తమూర్తి మూడు తలల మూర్తి అయ్యాడు. అయితే ఇది దత్త సంప్రదాయం ఒక ప్రత్యేక శాఖగా రూపొందుతున్న కాలంలో జరిగింది. ఎందుకంటే భాగవత బ్రహ్మాండ బ్రహ్మ మార్కండేయ పురాణాలు ఏవీ దత్తాత్రేయుల వారిని త్రిమూర్త్యాత్మకుడుగా పేర్కొనడం లేదు. అత్రి అనసూయలకు విష్ణు అంశంలో దత్తాత్రేయులు జన్మించారని మాత్రం కొన్ని పురాణాలు చెబితే, మరికొన్ని పురాణాలు అత్రి అనసూయలకు మొత్తం ముగ్గురు కుమారులని, వారిలో విష్ణుంశలో దత్తస్వామి, రుద్రాంశలో దుర్వాసముని, బ్రహ్మాంశలో చంద్రుడు జన్మించారని చెబుతున్నాయి. దత్త సంప్రదాయాల్లో దత్తమూర్తిని పరదైవంగా ఉపాసించడం ప్రారంభమైన తరువాతే దత్తమూర్తిని త్రిమూర్త్యాత్మకుడిగా అంటే మూడు తలల మూర్తిగా భావన చేసి ఆరాధించడం ఆరంభమైంది. ఈ గురు సంప్రదాయం బహుళ ప్రచారం పొందిన ఫలితంగా అందరూ సద్గురువులను, వారిలో వ్యక్తమైన సిద్ధి పరిపక్వత దృష్ట్యా దత్తాత్రేయుల వారి అంశావతారాలుగానో పూర్ణావతారాలుగానో భావించడం మహారాష్ట్ర దేశంలో ఆచారమైంది. ఈ దృష్ట్యానే శ్రీ సాయిబాబాను కూడా దత్తావతారంగా అక్కడ భావిస్తారు. అంతే తప్ప శ్రీ సాయిబాబా తాము దత్తావతారమని ఎక్కడా ఎన్నడూ ప్రకటించలేదు. సర్వదేవతా స్వరూపాలు తానే అని నిరూపణ ఇచ్చిన బాబా కొందరు దత్తభక్తులకు తానే దత్తమూర్తినని కూడా నిదర్శనమిచ్చారు. అంతే, మహారాష్ట్ర దేశంలో దత్తోపాసన నాథ సంప్రదాయంతో ప్రారంభమై శ్రీపాద శ్రీవల్లభుల తరువాత ఒక ప్రత్యేక ఉపాసనా సంప్రదాయంగా రూపుదిద్దుకొని తరువాత శ్రీ నృసింహ సరస్వతీ స్వామి అంటే శ్రీగురుని వల్ల ప్రఖ్యాతమైంది. ఈ నాథ దత్త సంప్రదాయాలతో పాటు మహానుభావ సంప్రదాయం అనేది మహారాష్ట్ర దేశంలో బాగా వేళ్ళూనుకొన్న సంప్రదాయం. శ్రీ గోవింద ప్రభువుచే ప్రారంభించబడినదని చెప్పబడే ఈ పంథ చక్రధరుల వల్ల బాగా ప్రాచుర్యం పొందింది. మొదట భాగవత సంప్రదాయాన్ని పూర్తిగా అవలంబించి శ్రీకృష్ణుడిని ఒక్కడినే పరదైవతంగా ఆరాధించిన ఈ పంథ తర్వాతి కాలంలో దత్త ఉపాసనను కూడా స్వీకరించింది. భగవద్గీత భాగవతము చక్రధరులు రచించిన సూత్రపాఠము తప్ప కడకు వేద ప్రామాణ్యాన్ని కూడా ఈ పంథ అంగీకరించకపోవడం వల్ల వర్ణాశ్రమ వ్యవస్థ అంటే కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఆ కాలంలో ఈ పంథ అగ్రవర్ణాల ఆగ్రహానికి గురై ఎన్నో విమర్శల అపనిందల పాలైంది. ఛాందస వైదిక ఆచారాలకు వ్యతిరేకంగా బయలుదేరిన నాథ సంప్రదాయానికి పూర్తిగా వేద ప్రామాణ్యాన్నే త్రోసిపుచ్చిన మహానుభావ పంథాకు స్ఫూర్తినిచ్చి ఎంతో ప్రభావితం చేసిన దత్తాత్రేయ యోగ సంప్రదాయం తరువాత కాలంలో పరమ ఛాందసమైన వైదిక కర్మకాండకు నెలవైంది. ఎన్నో చారిత్రక కారణాలకు తోడు ఈ పరిణామానికి ఒక కారణం శ్రీ గురుచరిత్ర. శ్రీ నృసింహ సరస్వతీ స్వామి 1378-1458 నిర్యాణానంతరం సుమారు ఒక శతాబ్దం తరువాత 1538 ప్రాంతంలో గంగాధర సరస్వతి అని ఒక దత్తభక్తుడు మరాఠీ భాషలో ఈ గ్రంథాన్ని రచించాడు. తాను శ్రీగురుని అనుమతితో ఆ గ్రంథం వ్రాస్తున్నానని శ్రీ గంగాధర సరస్వతి వ్రాసిన ఒక్క మాట ఆధారంగా గంగాధరుని శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి సమకాలికునిగా కొందరు చేసిన నిర్ణయం సరైనది కాదు. గంగాధరుని అనుమతి ప్రసక్తి కేవలం గ్రంథరచనా సంప్రదాయానికి సంబంధించినదే. 1854-1914 మధ్యకాలంలో జీవించిన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి కూడా శ్రీ గురుచరిత్రను సంస్కృత భాషలోకి అనువదిస్తూ తాను దత్తస్వామి ప్రత్యక్ష ఆజ్ఞ మేరకు ఆ గ్రంథరచన చేస్తున్నానని వ్రాశారు. అంతేకాక శ్రీ నృసింహ సరస్వతీ స్వామికి 5 తరాల తర్వాత గంగాధరుడు జన్మించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి కూడా. దీనివల్ల స్పష్టమయ్యేది ఏమంటే గంగాధర సరస్వతి స్వయంగా శ్రీగురుని ముఖతః వారి బోధను వినే అవకాశం లేదు. అంతకుముందు సిద్ధముని అనే దత్తభక్తుడు రచించాడని చెప్పబడే చిన్న సంస్కృత గ్రంథం ఆధారంగాను, తాను కర్ణాకర్ణిగా విన్న విషయాల ఆధారంగాను శ్రీపాద శ్రీవల్లభుల అంటే 1323-1853 మధ్య శ్రీగురుని యొక్క జీవిత విశేషాలను గ్రంథస్థం చేశాడు శ్రీ గంగాధర సరస్వతి. హిందూ ముస్లిం మతాల సమైక్య సాధనకు కృషి చేసిన ఆధ్యాత్మిక ఉద్యమాలలో దత్త సంప్రదాయానికి చెందిన నాథపంథీయులు, శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి వల్ల ప్రభావితులైన దత్తపంథీయులు ఉన్నారు. అయితే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి అనంతరం ఉత్తర కర్ణాటక మహారాష్ట్రలో నెలకొన్న సామాజిక రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల ఇస్లాం మత ప్రాబల్యాన్ని అరికట్టి సనాతన హైందవ ధర్మాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో కొందరు ఉద్యమించారు. ఆ ఉద్యమం మహారాష్ట్ర ధర్మం పేర తరువాత ప్రఖ్యాతమైంది. దత్తపంథీయులు కూడా ఆ ఉద్యమాలచే ప్రభావితులయ్యారు. ఆ కాలంలో రచింపబడ్డ శ్రీ గురుచరిత్ర మహారాష్ట్ర ధర్మాన్ని ప్రతిపాదించిన ప్రథమ గ్రంథమని చెప్పవచ్చు. సామాజిక ప్రతిఘటనారూపమైన ఈ మహారాష్ట్ర ధర్మోద్యమం తరువాత కాలంలో శ్రీ సమర్థ రామదాసస్వామివారి స్ఫూర్తితో పరాకాష్ఠనందుకుంది. అందుకనే శ్రీగురుని జీవిత విశేషాలను గ్రంథస్థం చేయడంతో పాటు వివిధ పురాణాల నుండి వ్రత ప్రాయశ్చిత్త మహిమ, కర్మకాండ ప్రాశస్త్యాన్ని వర్ణించే విషయాలను తనకు తోచిన విధంగా ఎంపిక చేసి శ్రీగురుని నోట చెప్పించాడు శ్రీ గంగాధర సరస్వతి. గంగాధరుడు తన శ్రీగురు చరిత్రలో శ్రీగురుని నోట పలికించిన బోధ యథాతథంగా కొన్ని పురాణ గ్రంథాలలో మనకు కనిపిస్తుంది. శ్రీ గురుచరిత్రలోనే చెప్పబడినట్లు మహమ్మదీయులను శూద్రులను ఆదరంతో శిష్యులుగా స్వీకరించిన శ్రీగురుడు కుల వ్యవస్థను ప్రోత్సహించాడనటం హాస్యాస్పదం. సతీసహగమనం వంటి దురాచారాల ప్రశంస, రుద్రాక్షమహిమ వంటి బాహ్య ఆచార ఆడంబరాల పొగడ్త, క్రిశ్చ చాంద్రాయణాది ప్రాయశ్చిత్త కర్మల వివిధ వ్రత విధానాల స్తోత్రము, వర్ణాశ్రమ ధర్మాల కుల వ్యవస్థ సమర్థన, పాతివ్రత్య మహిమ, స్త్రీనింద, వివిధ బాహ్య శౌచ ప్రక్రియల వివరణ, కర్మకాండ మొదలైనవన్నీ శ్రీగురుని నిజబోధ అయ్యే అవకాశం లేదు. అర్థరహితమైన ఆచార కర్మకాండలకు వ్యతిరేకంగా ప్రవర్ధిల్లిన భాగవత సంప్రదాయంలో జనించి వైదిక ఆచార కాండను, కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించిన నాథ సంప్రదాయాన్ని, వేద ప్రమాణాన్నే త్రోసిరాజని పరమ అవైదిక మతంగా గణుతికెక్కిన మహానుభావ పంథాను ప్రభావితం చేసిన దత్త సంప్రదాయం శ్రీ గురుచరిత్రలో పేర్కొన్న అంశాలకు ఆలంబనము ఎలా కాగలదు? అంతేకాక దత్తాత్రేయుల వారు వాతరచన ఋషి సంప్రదాయానికి చెందినవాడని ప్రతీతి. వాతరచనులు శ్రమణులని శ్రీమద్భాగవతము స్పష్టంగా పేర్కొంటున్నది. వాతరచనాయ ఋషయ శ్రమణ. జైనులు శ్రమణులు. బౌద్ధమతంపై కూడా శ్రమణుల ప్రభావం ఉంది. ఈ శ్రమణులు పరమ అవైదికులుగా పురాణ ఇతిహాసాలలో ప్రసిద్ధి. ఈ శ్రమణమతం వేద ప్రామాణ్యాన్ని అంగీకరించదు. వైదిక కర్మకాండను నిరసిస్తుంది. కుల వ్యవస్థను తూర్పారబడుతుంది. ఏ విధంగా చూచినా శ్రీ గురుచరిత్రలో గంగాధర సరస్వతిచే శ్రీగురుబోధగా చెప్పబడ్డ అంశాలు నిజమైన దత్త సంప్రదాయంలో ఇమడవు. అలా కాదు, సర్వ వైదిక ఆచారాలను విసర్జించిన అవధూత తత్వం, పరమ ఛాందసమైన కర్మకాండపరమైన సంప్రదాయం, ఈ రెండు దత్త సంప్రదాయమనే నాణ్యానికి బొమ్మాబరుసుల వంటివని కొందరు ప్రవచిస్తారు. ఇది కేవలం పైన చెప్పిన ఆధ్యాత్మిక తిరోగమన ధోరణిని సమర్థించే వంచనాశిల్పంలో భాగమే తప్ప దీనికి ఏ విధమైన నిర్దుష్ట శాస్త్ర ఆధారం లేదు. అత్రిమహర్షి ఏ పుత్రకామేష్టి వంటి యాగమో చేసి దత్తమూర్తిని పుత్రుడుగా పొందలేదు. వాతాశనుడై అంటే ప్రాణాయామం ద్వారా అత్రిమహర్షి చేసిన తపో యోగ ఫలితంగా దత్తమూర్తి ఆవిర్భవించాడు. అత్రి సంప్రదాయానికి దత్తుడై దత్తాత్రేయుడైనాడు. మహాతపస్విగా, సిద్ధుడుగా, యోగనాథుడుగా, సర్వబాహ్య ఆచారవర్జితుడైన అవధూతగా, కొన్ని చోట్ల మధ్య మాంస మైథునముల వంటి అవైదిక తాంత్రిక విధానాలలో మగ్నమైన వాడుగా మనకు పురాణ ఇతిహాసాలలో దత్తాత్రేయుల వారు దర్శనమిస్తారు. యదుమహారాజు, కార్తవీర్యార్జునుడు మొదలైన వారికి దత్తాత్రేయుల వారు చేసిన బోధలో కూడా ఎక్కడా కర్మకాండ కనిపించదు. భక్తి జ్ఞాన యోగ మార్గాల త్రివేణీ సంగమే దత్త సంప్రదాయం. పైన పేర్కొన్న ఆధారాల దృష్ట్యా శ్రీగురు చరిత్రలో శ్రీగురుని బోధనలుగా చెప్పబడ్డ విషయాలు మూల దత్త సంప్రదాయానికి విరుద్ధమైనవని, అవి కేవలం గంగాధర సరస్వతి పురాణోక్తంగా చేసిన స్వకపోల కల్పనలేనని స్పష్టమవుతుంది. అయితే మరి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యథార్థ బోధ ఏమై ఉండాలనే ప్రశ్న పైన చేసిన చర్చ యొక్క పర్యవసానంగా కలగడం సహజం. శ్రీగురుని బోధనలు కూలంకషంగా విని, ఆయన చే ఉపదేశం పొంది, ఆయన సన్నిధిలో సాధన చేసి పరిపూర్ణులైన ప్రత్యక్ష శిష్యుల ద్వారా తప్ప శ్రీగురుని యథార్థ బోధ తెలిసే అవకాశం లేదు. అటువంటి వారిలో శ్రీ జనార్దనస్వామి ఒకరుగా మనకు కనిపిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పండితుడు, పరిశోధకుడు అయిన ప్రొఫెసర్ జిఎస్ ఘురే ఈ విషయంగా, హిందూ మహమ్మదీయుల మధ్య సామరస్య సాధన దత్త సంప్రదాయ ముఖ్య లక్షణమనేది స్పష్టం. సంత్ జనార్దనస్వామి, ఆయన శిష్యులైన ఏకనాథుడు తదితరులు అసలైన దత్త సంప్రదాయానికి ప్రతినిధులు. అయితే ఈ సంప్రదాయం శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతీస్వామివార్ల వల్ల ప్రజాబాహుళ్యంలో బహుళ ప్రచారాన్ని పొందింది అంటారు. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ దత్తా కల్ట్ వాస్ ఎన్ ఎఫర్ట్ టు స్ట్రైక్ ఎ సింథసిస్ అండ్ హార్మనీ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. సంత జనార్దన స్వామి అండ్ హిస్ డిసైపుల్స్ ఏకనాథ్ అండ్ అదర్స్ represented the true spirit of Datta tradition. But as a popular cult, it gained strength by the power and influence of Sripada Srivallabha and Nrisimha Saraswati. Sant Ekanath Maharaj Guruga Sri Janardana Swami Prakhyatulu. Sri Janardana Swami Madata Bhogalalasuniga Undi శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి బోధనలచే ప్రభావితుడై పరివర్తన చెంది శ్రీగురునిచే గానుగాపూర్లోని ఔదుంబర వృక్షఛాయలలో దత్త ఉపాసనలో ఉపదేశం పొంది ఆయన సన్నిధిలోనే సాధన చేసి పరిపూర్ణుడయ్యాడని చెబుతారు. ఈనాటికి మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయుల వారి అంశావతారంగా ఆరాధింపబడే ఈయన తరువాత దేవగిరిలో స్థిరపడ్డాడు. ఏకనాథుడు అతి పిన్న వయస్సులో శ్రీ జనార్దన స్వామిని ఆశ్రయించి ఆయన సన్నిధిలో శిక్షణలో ఎన్నో ఏళ్ళు ఆధ్యాత్మిక సాధనల్లో గడిపాడు. శ్రీ జనార్దన స్వామి మొదట ఏకనాథునికి దత్తోపాసనలో ఉపదేశమిచ్చి సాధన చేయించారు. ఏకనాథునికి ఎన్నోసార్లు ఒక ముస్లిం ఫకీరు అవధూత రూపంలో దత్తాత్రేయ సాక్షాత్కారం కూడా కలిగిందని చెబుతారు. ఇటువంటి కొన్ని ఉదంతాల ఆధారంగాను శ్రీ నృసింహ సరస్వతి జనార్దన స్వాములలో కనిపించే హిందూ ముస్లిం మత సామరస్యం దృష్ట్యాను జనార్దన స్వామి గురువు ఒక సూఫీ మహాత్ముడై ఉండవచ్చని ఇటీవలి కొందరి పరిశోధకుల అభిప్రాయం. ఆ పైన శ్రీ జనార్దన స్వామి ఏకనాథునికి కృష్ణ ఉపాసనను విధించారు. అంతేకాదు, దత్త సంప్రదాయానికి మూలకందమైన భాగవత సంప్రదాయాన్ని తిరిగి ప్రవర్తిల్ల చేయడానికో మరే కారణంగానో శ్రీమద్భాగవతంపై వ్యాఖ్యను రచించమని ఏకనాథుని ఆదేశించాడు. ఆ ఆదేశ ఫలితమే ఏకనాథ భాగవతం. మహానుభావ పంథాలో వలె శ్రీ జనార్దన ఏకనాథులలో కూడా శ్రీకృష్ణ దత్తాత్రేయ ఉపాసనల సమన్వయం కనిపిస్తుంది. దత్తోపాసన్ను కాకుండా శుద్ధమైన కృష్ణ భక్తిని ప్రవర్తిల్ల చెయ్యమని శ్రీ జనార్దన స్వామి ఏకనాథునికి చేసిన ఆదేశానికి శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆమోదము ఆదేశము తప్పక ఉండి ఉండాలి. ఎందుకంటే శ్రీ జనార్దన స్వామి శ్రీ నృసింహ సరస్వతి రచించారని చెప్పబడే ఎన్నో అభంగాలు భక్తి తత్వంతో తొణకిసలాడుతుంటాయి. వాటి ఆధారంగా చివరకు కొందరు పండితులు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ జనార్దన స్వామివార్లు ఇద్దరూ పాండురంగ భక్త పరంపరకు చెందిన వార్కరీ సంప్రదాయానికి చెందినవారని కూడా భావిస్తున్నారు. ఉదాహరణకు, ప్రముఖ మరాఠీ సాహిత్య పరిశోధకుడు డాక్టర్ ప్రభాకర్ మాచ్వే ఇలా అంటారు, నామదేవుని అనంతరకాలంలో ప్రభవించిన సంత కవులలో నరసింహ సరస్వతి జనార్దన స్వామి ఉన్నారు. వారిరువురు వార్కరీ పంథ్కి చెందినవారు. వారు రచించారని చెప్పబడే భక్తి గీతాలు ఎన్నో లభిస్తున్నాయి. అమాంగ్ ది టీచర్స్ అండ్ రైటర్స్ ఆఫ్ పోస్ట్ నామదేవ పీరియడ్ వార్ నరసింహ సరస్వతి అండ్ జనార్దన స్వామి బోత్ బిలాంగ్ టు ది వార్కరీ పంథ్. ఎ నెంబర్ ఆఫ్ డివోషనల్ పోయమ్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు దెమ్. ఈ దృష్ట్యా దత్త సంప్రదాయ హృదయం బోధనల యొక్క పరాకాష్ఠ మనకు ఏకనాథుని రచనల్లో, ముఖ్యంగా ఏకనాథ భాగవతంలో లభించగలదు. కులమత దురభిమానాన్ని, వ్యర్థ ఆచారకాండను నిరసిస్తూ సార్వజనీనమైన శుద్ధ భక్తి జ్ఞానాలను బోధిస్తున్నది ఏకనాథ భాగవతం. శ్రీ సాయిబాబా తన భక్తులను పారాయణ చెయ్యమని విధించిన గ్రంథాలలో మొట్టమొదట పేర్కొనవలసింది ఏకనాథ భాగవతమేనన్న విషయం కూడా గమనార్హం. అయితే కుషాభావు అనే భక్తునికి శ్రీ గురుచరిత్ర పారాయణను శ్రీ సాయిబాబా ఎందుకు విధించినట్లు అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. సాయిబాబా ఎందుకు, ఎప్పుడు, ఏ సందర్భంలో కుషాభావుకు శ్రీ గురుచరిత్ర పారాయణ విధించారోనన్న విషయాన్ని తెలియజేసే బాబా ఆదేశం యొక్క పూర్వాపరాలు దాటవేసి ఊరకే శ్రీ సాయినాథుడు కుషాభావు అనే భక్తునిచే 108 సార్లు పారాయణ చేయించిన అద్భుత గ్రంథం అని కొందరు ప్రచారం చేస్తున్నమాట వాస్తవమే. కానీ శ్రీ సాయి ఏ సందర్భంలో అలా ఆదేశించారో తెలుసుకుంటే ఆ ప్రచారంలోని వాస్తవం అర్థం కాగలదు. కుషాభావు అసలు పేరు కృష్ణాజీ కాశీనాథ్ జోషి. అతడు చిన్నతనంలోనే దత్త మహారాజ్ అనే గురువును ఆశ్రయించి దత్త ఉపాసనా యోగాభ్యాసంలో శిక్షణ పొందాడు. కొంతకాలానికి తన సాధన లక్ష్యాన్ని మరచి తన గురువు ద్వారా మారణ వశీకరణాది క్షుద్ర విద్యలను సాధించే మంత్రాలు పొంది వాటి సాధనలో నిమగ్నమయ్యాడు. కొన్ని సిద్ధులు ప్రదర్శించడం నేర్చాడు కూడా. అయితే కుశాభావు గురువైన దత్త మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోతూ అతన్ని శ్రీ సాయిబాబాను ఆశ్రయించమని ఆదేశించాడు. తన గురువు ఆదేశానుసారం కుశాభావు షిరిడీ వెళ్ళాడు. సిద్ధుల ప్రదర్శన ఆపుతానని అతడు ప్రమాణం చేస్తే గాని బాబా అతడిని మసీదులో అడుగిడనివ్వలేదు. ఆ పైన అతన్ని మసీదులో ఒక మూల కూర్చుని రోజంతా శ్రీ సమర్థ రామదాసస్వామి రచించిన దాసబోధను పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు బాబా. అంతకు మించి మరే ఉపదేశము చెయ్యలేదు. అలా అతడు సుమారు 3 సంవత్సరాలు షిరిడీలో ఉన్నాడు. ఒకసారి బాబా అతడితో, ఆ 3 తలల మనిషిని చూడు అన్నారు. ఆ మాటకు బాబా తనను గానుగాపూరు వెళ్ళి దత్తపాదుకలు దర్శించిరమ్మన్నారని అర్థం చేసుకొని కుశాభావు గానుగాపూరు వెళ్ళాడు. అప్పటి నుండి ప్రతి ఏటా గురు పూర్ణిమకు, మాఘ పూర్ణిమకు ఏటా మొత్తం 2 సార్లు గానుగాపూరు సందర్శించడం నియమంగా పెట్టుకున్నాడు కుశాభావు. ఒకసారి అతడు అలా గానుగాపూరు బయలుదేరుతుంటే బాబా అతడిని, గానుగాపూరులో గురుచరిత్రను 108 సార్లు పారాయణ చెయ్యమని ఆదేశించారు. అతడు గానుగాపూరులో 10-11 మాసాలుండి ఆ పారాయణ విధిని పూర్తి చేశాడు. బాబా వద్దకు రావడానికి ముందే దత్త ఉపాసనలో ఉపదేశం పొందిన ఒక దత్త ఉపాసకునికి గానుగాపురంలో ఆ క్షేత్ర సంప్రదాయ అనుసారం శ్రీ గురుచరిత్ర పారాయణ చేసుకోమని చెప్పారు బాబా. ఆయా సాధకుల గురు సంప్రదాయానుసారం వారికి తగు ఆదేశాలనిచ్చి వారి వారి మార్గాలలో సాధకులను ప్రోత్సహించేవారు బాబా. కుశాభావుకు బాబా చేసిన ఆదేశం అటువంటిదే. ఇది సాయిని సద్గురువుగా, పరదైవంగా భావించే సాయి భక్తులకు వర్తించదు. శ్రీగురు చరిత్రలో చెప్పబడ్డ శ్రీగురుని, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర లీలలకు తప్ప దానిలోని ఛాందస ఆచారకాండకు తన ఆమోదం లేదని ఆ కుశాభావుకే స్పష్టంగా చెప్పడానిక అన్నట్లు ఏకాదశి రోజున ఉపవాస నియమం విధించుకున్న అతడి చేత ఒక ఏకాదశి నాడు ఉల్లిపాయలు కూడా పట్టుపట్టి తినిపించారు శ్రీసాయి. అంతేకాదు, శ్రీ గురుచరిత్ర పారాయణ నియమం గల దత్తపంథీయుడైన కుశాభావుకు తప్ప మరి ఇంకెవ్వరికీ శ్రీ గురుచరిత్ర పారాయణ చెయ్యమని బాబా ఆదేశించలేదు. శ్రీ సాయి సచ్చరిత్రలో ఉటంకించబడ్డ శ్రీ సాఠే స్వప్నానుభవం మాట ఏమిటనే సందేహం ఈ సందర్భంగా కొందరకు కలగవచ్చు. శ్రీ సాఠేను శ్రీ గురుచరిత్ర పారాయణ చెయ్యమని శ్రీ సాయిబాబా ఆదేశించలేదు. ఆ గ్రంథ పారాయణ విధిని శ్రీ సాఠే తనకు తానే విధించుకొని 1 సప్తాహం పారాయణ పూర్తి చేశాడు. ఆ రోజు రాత్రి అతనికి స్వప్నంలో బాబా ఆ గ్రంథాన్ని వివరిస్తున్నట్లు దర్శనమైంది. దాని అర్థమేమని, తానింకా పారాయణ కొనసాగించాలా వద్దా అని బాబాను అడగమని శ్రీ కాకాసాహెబ్ దీక్షితుకు ఉత్తరం వ్రాశాడు శ్రీ సాఠే. ఎవరికి వారు విధించుకున్న ఏ నియమాన్నైనా దాని పట్ల భక్తి శ్రద్ధలు పెంపొందించి ద్విగుణీకృతమైన దీక్షతో వారి నియమాలను కొనసాగించేట్లు చేసేవారు బాబా. కుశాభావు విషయంలో జరిగింది కూడా ఇదే. శ్రీ సాఠే ప్రశ్నకు సమాధానంగా అతడిని పారాయణ ఇంకా కొనసాగించమని చెప్పారు బాబా. ఇక్కడ మరొక విషయం. పైన పేర్కొన్న సంఘటనలోని సాఠే బొంబాయికి చెందిన వ్యాపారి. ఆయన షిరిడీలో వాడాను నిర్మించిన సన్నిహిత సాయి భక్తుడైన శ్రీ హెచ్వి సాఠే కాదు. శ్రీ సాయిబాబా చరిత్ర చదివితే శ్రీ సాయి బోధించిన, ఆచరించిన తత్వం, శ్రీ గురుచరిత్రలో చెప్పబడ్డ అర్థరహిత ఆచారకాండకు విరుద్ధమని ఇట్టే బోధపడగలదు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రభవించిన అన్ని మత సంప్రదాయాలకు చెందిన మహాత్ముల సద్గురువుల చరిత్రలను సాధకులందరూ అవశ్యం చదవవలసిందే. అందులో వారు ఎన్నుకున్న సద్గురుమూర్తి యొక్క చరిత్రను తప్పక విధిగా పారాయణ చెయ్యాలి. సాయి భక్తులకు సాయినాథుడే సద్గురువు, దైవం, సాధన, గమ్యం. సాయి భక్తులకు శ్రీ సాయి చరిత్రే నిజమైన గురు చరిత్ర. అందుకే శ్రీ హేమాద్ పంతు విరచిత శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క ఉపోద్ఘాతం ఇలా ఉద్బోధిస్తున్నది. శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకొనుట బహు కష్టము, దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును. అవకాశముంటే శ్రీ సాయి చూపిన బాటకు చెప్పిన బోధకు విరుద్ధం కాని మహాత్ముల బోధనలు, చరిత్రలు శ్రద్ధా జిజ్ఞాసలతో చదువుకునవచ్చు. పని చేయి, తద్గ్రంథాలు చదువు, దేవుని నామం ఉచ్చరించు అన్నది శ్రీ సాయి ఉపదేశం. పరమోత్కృష్టమైన సద్గురు భక్తిని ప్రబోధించే శ్రీ గురుచరిత్ర వంటి ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలను సద్గురు పథంలో పయనించే వారందరూ జిజ్ఞాసతో అవశ్యం పఠించవలసిందే. ఆ గ్రంథాలలో సద్గురునాథుడైన శ్రీ సాయినాథునికి అనన్యంగా శరణు పొందడానికి అవసరమైన అవగాహనను పెంపొందించుకునే అంశాలను వివేకంతో గ్రహించాలి. అలా గ్రహించి ఆ గ్రంథాలలో శ్రీ సాయి లీలా ప్రబోధాలకు సమన్వయపడని అంశాలను మనసు నుండి నిష్కర్షగా విసర్జించగలగాలి. అలాంటి విచక్షణాయుతమైన సద్గ్రంథ పఠనం వల్ల బాబానే అన్నట్లు భక్తులు పరిశుద్ధులవుతారు, భగవంతుడు ప్రసన్నుడై భవబంధాలను తొలగిస్తాడు. అంతేకాని శ్రీ సాయి తత్వానికి విరుద్ధమైన విషయాలను పారాయణ పేరుతో తలకు ఎక్కించుకుని అవి సమన్వయపడక అనవసర భావ సంఘర్షణకు లోనవడం అవివేకం. అంతేకాదు, శ్రీ సాయిబాబా చూపిన శుభ్ర మార్గంలో త్వరితగతిని పురోగమించడానికి అది ఒక ఆటంకం కూడా. శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ.
చాప్టర్ 11. పూజ్యశ్రీ సాయినాథుని శరద్బాబూజీ విరచిత సాయి భక్తి సాధన రహస్యం గ్రంథంలోని సాయి భక్తులకు శ్రీ గురుచరిత్ర పారాయణ విధాయకమా అనే అధ్యాయం సమాప్తం.